తరంగా ఈ పరిచయాన్ని ప్రారంభించారు, ప్రభువే దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో మీరు పాలు భాగస్థులు కావటం, ప్రభు మిమ్మల్ని సమకూర్చారు. నల్గొండ సహవాసం వారు మరొకరు మిమ్మల్ని ఇందులో చేర్చారు అని కాదు, కాని ప్రభు మిమ్మల్ని ప్రేమించి నల్గొండ మెడికల్ సహవాసానికి ప్రభు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇందులో కొనసాగటం మనుషుల ప్రయత్నం కాదు, ప్రభు కార్యం మాత్రమే. సరే, కొన్ని మాటలు ఈ ప్రతిష్ట ప్రార్థన సందర్భంగా మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతూ ఉన్నాను. ఏదైతే వాక్య పఠనంలో మనం చదివామో, ఆదికాండం 3వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన చారిత్రక విషయాలు రాయబడ్డాయి. మన ఆరంభం ఏంటో, మన ఆరంభం ఎంత అద్భుతమైందో, ఉన్నతమైందో, ఆ స్థాయిలో నుంచి ఆ మహిమను, ఆ వైభవాన్ని ఎట్లా కోల్పోయామో బైబిల్ గ్రంథంలో ప్రారంభ ప్రతుల్లో రాయబడ్డాయి. అందులో ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచి మనం చదివిన వాక్య భాగాల్లో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన లేఖన సత్యాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. చదివిన ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ఆదికాండం 3వ అధ్యాయము 16వచనం నుంచి 19వచనాల్లో అప్పటి వరకు లేనిది మన జీవితాల్లోకి వచ్చింది. అదే ప్రయాస. ఆదికాండం 3వ అధ్యాయము 16, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను అన్నారు. బర్త్ పెయిన్స్, లేబర్ పెయిన్స్, ప్రసవ వేదన, పిల్లలకనడానికి ప్రాణం పోయే అంతగా బాధ భరించటం స్త్రీకి మాత్రమే వచ్చింది. ప్రసవ వేదన అన్నది ఏ జంతువుల్లోనూ అంత ఉండదు. అన్ని జంతువులు కూడా భర్తిస్తాయి, కానీ భర్తించేటప్పుడు స్త్రీ పడుతున్న ప్రయాస ఏ జంతువు అనుభవించదు. బైబిల్ ఏమంటుందంటే, జరిగిన ఆ అతిక్రమానికి, పాపానికి దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా, దాన్ని జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా శిక్షగా, శాపముగా భర్త పెయిన్స్ ఇచ్చారు. అది మాత్రమే కాదు, 16వ వచనంలో మొదటిగా రాయబడుతున్న మాట ప్రయాస అన్న మాట రాయబడింది. ప్రయాస అన్న మాట రాయబడింది. తప్పకుండా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనమందరం కూడా ఈ ప్రార్థనా సహవాసంలోకి రావడానికి గల కారణం ఏంటంటే పరిష్కారం కోసమే వచ్చాము అంటారు. చాలామంది ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారంటే తాత్కాలికమైన పరిష్కారాలు. రండి, మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ప్రార్థన చేసుకుంటే అనారోగ్యాలు పోతే స్వస్థతలు కలుగుతాయి, ప్రార్థన చేసుకుంటే రాకపోకల్లో కాపుదల ఉంటుంది, ప్రార్థన చేసుకుంటే చక్కటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి, ఉద్యోగాలు వస్తాయి లాంటి మాటలు సహజంగా వింటాం. అవి SFJ లో ఉండవు, జరగవు అని చెప్పను, కానీ అంతకు మించిన గొప్ప మేలుడు, అంతకు మించిన గొప్ప మేలుడు, అంతకు మించిన గొప్ప ఆశీర్వాదాలు ఈ సహవాసంలో మేము పొందుకోగలుగుతున్నాం. దాన్ని మెడికల్ సహవాసాన్ని కూడా అందించడానికి తాపత్రయపడతా ఉన్నాం. సహజంగా రోగికి రోగం రాగానే డాక్టర్ గుర్తొస్తాడు, మందులు గుర్తొస్తాయి. డాక్టర్ ఏం చేస్తారు? మందు వేస్తాడు. మందులు ఏం చేస్తాయి? కొంత హీలింగ్ ఇస్తాయి, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. మరలా సిక్ అవుతాం. యాంటీబయాటిక్స్ వాడితే రోగం తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మిగతా సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కొంత ఉపశమనం, కొంత నష్టం, మొత్తానికి చాలా ఖర్చు, చాలా కష్టం, చాలా చేదు, చాలా బాధ. అక్కడతో మనం పరిష్కారం పొందేశామంటే లేదు, తాత్కాలిక ఉపశమనం మాత్రమే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కాబట్టి పిల్లరా, ఈ ఆదికాండ 3:16 మన జీవితంలోకి, స్త్రీల జీవితంలోకి గర్భవేదన వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ ప్రయాస వచ్చింది. చాలా ట్రాన్స్లేషన్లో దాన్ని ఏమంటున్నాడంటే, ఆ పెయిన్ఫుల్ లేబర్, నాట్ ఓన్లీ పెయిన్స్ డ్యూరింగ్ ద చైల్డ్ బేరింగ్, ప్రసవ వేదన మాత్రమే కాదు, ప్రయాస కూడా జీవితంలోకి వచ్చింది. అందుకే నేను చాలాసార్లు ఈ మాటలు ఇలా అనుకుంటాను, ఇంట్లో అందరికంటే ముందు లేచేది అమ్మ, అందరికంటే లేటుగా పడుకుండేది కూడా అమ్మ, ఊరకనే ముందుగా ఏడ్చేది అమ్మ. ఏడవటం ఏం చేద్దాం, అట్లా వచ్చింది. ఎందుకంటే నేరుగా ఆది పాపానికి బలైపోయింది, లోబడిపోయింది ఆది తల్లి అవ్వ కదా. కాబట్టి ఆమె అందరికీ తల్లి, ఆమె అందరికీ తల్లి. ఆమె ద్వారా స్త్రీలకు ప్రయాస, ప్రసవ వేదన వచ్చింది. దీని నుంచి ఇప్పుడు మన పరిష్కారం ఏంటి? మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి నార్మల్ డెలివరీ అయితే చాలా కష్టపడవలసి వస్తుంది, కాబట్టి సిజరీని చేపించేసుకుంటే ఈ కష్టాలు ఉండవు అని ఏమన్నా ట్రై చేద్దామంటే దానివల్ల ఇంకెంత నష్టపోతారో మాకంటే మీకు బాగా తెలుసు, దానివల్ల ఎంత నష్టపోతారు. కాబట్టి ఏది పరిష్కారం కాదు, అనిపిస్తుంది అంతే, అనిపిస్తుంది అంతే. కానీ ఖచ్చితంగా స్త్రీలకు గర్భవేదన, స్త్రీలకు రెట్టింపు ప్రయాస వచ్చింది. అక్కడ రాయబడుతున్న మాట ఆదికాండం 3:17 17వచనం, పురుషులకు వచ్చిన శ్రమ, పురుషులకు వచ్చిన శ్రమ, అందులో పురుషులకు వచ్చిన ప్రయాస. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. అండర్లైన్ చేద్దాం, ప్రయాసముతోనే నీ బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందువు. ప్రయాసముతోటే బ్రతుకు దినాలన్నీ పంట తిందువు. అక్కడే ఈ శ్లోగన్ వచ్చింది, రెక్కాడకపోతే డొక్కాడదని. కష్టపడితేనే ఫలి, కష్టే ఫలి. కష్టపడకుండా రిలాక్స్గా జీవిద్దాం అనుకోవడం అది జరిగే పని కాదు. అలారముద్దిగా పెంచుకుంటున్న మన పిల్లలకి చాలా చక్కగా మనం కష్టపడాలి అన్న మాటని మోటివేషనల్గా అందిస్తున్నాం, మోటివేషనల్గా అందిస్తున్నాం. ఒకవేళ కష్టపడడానికి వీలు లేదండి, నా పిల్లలు ఇంట్లో కూర్చొని ఏ కష్టం లేకుండా పెంచుకుంటాను అనుకుంటే భయంకరమైన రోగాలు వస్తాయి, వాళ్ళ బాడీని వాళ్ళే మోసుకోలేరు, చిన్నప్పుడే పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి, అంతకంటే ఘోరమైన స్థితిలోకి వెళ్తాం. తప్పదు, కష్టపడితే ఆరోగ్యంగా ఉంటామట, ప్రయాసపడితేనే బాడీ యాక్టివ్గా ఉంటుందట, కొవ్వు కరుగుతుందట, అన్ని అన్ని బ్యాలెన్స్గా ఉంటాయట, ఏది ఇంబ్యాలెన్స్ కాదట. రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే మనం చేసిన తప్పిదం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ శాపం, మనం ఆ తప్పిదాన్ని మర్చిపోతే ఎట్లా. అందుకే ఆదికాండం 3:16 మొదటి వచనం అసలుకి మన కర్మ ఎలా కాలిపోవడానికి, మన కర్మ ఎలా కాలిపోవడానికి, పొట్ట చేత పట్టుకొని బతుకు జీవుడా అంటూ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు పరిగెట్టడానికి కారణం ఎవరు? 3:1 మెయిన్ విలన్ మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. సర్పం, ఆది సర్పం, ఘట సర్పం, క్రూరముఖం, అపవాది, సాతాను, సర్వలోకాన్ని మోసపుచ్చినవాడు, వాడు ఎంటర్ అయ్యాడు. ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము 9వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. 12. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమి మీద ఉన్న వారికి శ్రమ. వాడు శ్రమ పెట్టడానికే వచ్చాడు, వాడు పాడు చేయడానికే వచ్చాడు. వాడు ఏదైనా తోటలోకి వచ్చి ఆశీర్వాదకరమైన జీవితాలను శాపగ్రస్తంగా మార్చాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి అనొద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు తన పోలికనిచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, చెప్పాడు నా మాట వినాలని చెప్పాడు, పండు తినొద్దని చెప్పాడు, తింటే చస్తావని చెప్పాడు. అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, హెచ్చరికలు కూడా ఇచ్చాడు. దయగల దేవుడు పండు తిన్న తర్వాత తిన్నాడని తెలుసు, వాళ్ళు దాక్కున్నారని తెలుసు, వాళ్ళకి దేవుడి మాట మీద లెక్క లేకుండా పోయిందని తెలుసు, అయినా ఒక మెట్టు దిగి ఏదేం తోటలోకి వచ్చి, ఎక్కడున్నావు ఆదాము, ఎక్కడున్నావు, ఏమి తెలియదా తెలుసు, అవ్వా ఏం చేసావు, ఏం చేసిందో తెలియదా తెలుసు, ఒప్పుకుంటారేమో కప్పుకోకుండా, దిద్దుకుంటారేమో కప్పుకోకుండా, ఎంత ఆశపడ్డాడో. లేదు, దేవుడు మనకిచ్చిన ఫ్రీ విల్, దేవుడు మనకిచ్చిన ఆ చిత్తాన్ని మనం ఆయన ఘనపరచడానికి కాక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాడుకున్నప్పుడు దేవుడికి అసహ్యకరమైన ఆ స్వభావం, దేవుడికి నచ్చని యాటిట్యూడ్ ఆదాము అవల్లో ఉంది. అయినా దయగల తండ్రి మనిషిని నాకు ఇంక వద్దు తీసేద్దాం అనుకోలేదు, దిద్దుకొని మళ్ళా చేర్చుకోవాలనుకున్నాడు, ముళ్ళు పెట్టాడు, ప్రయాస పెట్టాడు. స్త్రీల జీవితంలో ప్రయాసం మనం చూస్తున్నాం, పురుషుల జీవితంలో ప్రయాస చూస్తున్నాం, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాస చూస్తున్నాం. దాన్ని లోకం ఒక రకంగా చూపిస్తూ ఉంది, దాన్ని ఉద్యోగం పురుష లక్షణము అన్నారు. ఇల్లాలు ఇంటిని చూడాలట, ఇల్లాలను లెక్క పెట్టాలట. ఇంటిని చూస్తే ఇల్లాలని మనం అంచనా కట్టేయచ్చాను. అంటే ఏంటి, పల్లెటూరులో చాలా సార్లు ఇత్తడి బిండులు అటక మీద పెడతారు, ఇత్తడి బిందు అటక మీద పెట్టి ఏమన్నా వాడతారంటే వాడరు, ఏం పని లేకపోతే ఆ ఇత్తడి బిందులు కిందకి తీసి నిమ్మకాయ చింతపండు వేసి బాగా రుద్ది బాగా తలతల మెరుస్తున్నప్పుడు తీసుకెళ్ళి మళ్ళా పైన పెడతారు. ఖాళీగా ఉంటే ఎట్లా శాపం నెరవేరాలి కదా, కాబట్టి కష్టపడాలి, కాబట్టి కష్టపడాలి. అట్లాంటివి ఎన్నుంటాయో ఎన్నుంటాయో. ఏం చేయాలి, ఊసిపోక జీవితానికి గౌరవగమ్యం లేకుండా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ మేము పరలోకంలో లేము భూలోకంలో ఉన్నాము, ఆశీర్వాదకరమైన స్థాయిలో లేము శాపాన్ని అనుభవిస్తున్నాము, వి నీడ్ రిడెంప్షన్, సేవియర్ అన్న సత్యాన్ని పక్కన పెట్టి ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవ్యం, పేరుకు మాత్రమే బాప్తీసం, ఆదివారం మాత్రమే బడి గుడి అన్న స్థితిలో ఉండిపోతున్న వాళ్ళకి, అలాంటి స్థితిలో మేము కూడా ఉన్నప్పుడు లేఖన సత్యాలు బైబిల్లో రాయబడ్డ మాటలు మనోనేత్రాలు వెలిగించబడ్డ వారమే. ఇది కాదు పరిష్కారం. నిజమే, బాగా చదువుకున్నాం, బాగా చదువుకున్నాం. నా మటుకు నేను 21 సంవత్సరాలకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది, 21 సంవత్సరాలకి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశాను. నేను అప్లై చేసిన పోలీసు ఉద్యోగానికి ఉన్న ఆ టెస్టుల్లో ఎలాంటి ఎలిజిబుల్ టెస్టులు పెట్టారంటే 5 కిలోమీటర్లు 25 నిమిషాల్లో పరిగెట్టాలి, 5 కిలోమీటర్లు 25 నిమిషాల్లో పరిగెట్టాలి, 15 సెకండ్లు 100 మీటర్లు పరిగెట్టాలి, హై జంప్ ఎంత ఎత్తు దూకాలి, లాంగ్ జంప్ ఎంత దూరం దూకాలి, 12 నెలలు ట్రైనింగ్ చేయాలి, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేయాలి, ఏపీఎస్పి ట్రైనింగ్ చేయాలి. ఇది సోల్జర్ ఉద్యోగము లేకపోతే ఇక్కడ ఇట్లాగే ఉండాలి అన్న మాట మాట్లాడుతూ ఉంటే నాకు మాత్రం అధికారం 3వ అధ్యాయం బాగా తలకెక్కింది. ఎందుకు ఇంత కష్టపడాలి? ప్రయాసముతోనే నీ బ్రతుకు దినాలన్నీ తన పంట కిందు. డూ ఆర్ డై, గుండె ఆగిపోయినా పర్లేదు కానీ పరుగు ఆగిపోకూడదు, చచ్చిపోయినా పర్లేదు కానీ ఓడిపోకూడదు, ఏదైనా సరే తిరిగి ఇంటికి వెళ్తే ఉద్యోగం సంపాదించి ఇంటికి వెళ్ళాలి, ఓడిపోయి ఓట మీద ఇంటికి వెళ్ళకూడదు. అట్లాంటి కసితో పరిగెట్టాం, ఉద్యోగాల్లోకి వచ్చాం, గెలిచాం. గెలిచాము అనుకోవడానికి వీలు లేకుండా మా పోలీసు ఉద్యోగంలో మా బ్రతుకులు ఎలాంటివంటే మాది శవాలతో సహవాసం. యాక్సిడెంట్లు అవుతాయి, మేము కేసులు కట్టాలి, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళాలి, బాడీని శవ పంచనామా చేయాలి, బాడీని దహన సంస్కారాలకు అప్పచెప్పాలి. మా బ్రతికిదే అంతా. తెల్లారితే చావులు, తెల్లారితే చావులు, తెల్లారితే చావులు. వాడి చావు వీడి చావు, వాడి చావు వీడి చావు పక్కన పెడితే ఏదో ఒక రోజు నాకు చావు వస్తుందిగా, నా చావు నాకు వస్తుందిగా. ఇప్పుడు నా ఉద్యోగం నా చావు దగ్గర ఏం గాను, నా డబ్బు నా చావు దగ్గర ఏం గాను, ఏది పరిష్కారం? కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న ఈ లేఖన భాగాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ప్రసంగి ఒక మాట అంటాడు, ప్రసంగి ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఇలా అన్నాడు, 3వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు, హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు. మేము చదువుకుంటున్నప్పుడు 5 సంవత్సరాల వయసు వస్తే తప్ప స్కూల్లో చేర్చకూడదని చెప్పి గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. ఆ రూల్ వల్ల 5 సంవత్సరాలన్నా ఆడుకోగలిగాం. ఇప్పుడు ఆ రూల్స్ ఏమి లేవు కదా, నీ ఇష్టం. 3 సంవత్సరాలకి, 3.5 సంవత్సరాలకి తీసుకెళ్లి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాం. బేర్ 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 మన ఎడితే చదవలసిందే. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే వాడు ఏడవ లేదనుకోండి, మామూలుగా ఉండదుగా, తల కిందులుగా ఏలాడు తీసి 4 పీకుతారట వీపు మీద. బేర్ 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 మన ఏడారు. ఎక్కడి నుంచి వచ్చింది బేర్మని ఏడవడం? పైకి అందరూ నవ్వుతూ ఉన్నారు కానీ ఎన్నిసార్లు దుప్పుడు ముసుకేసుకుని ఏడుస్తున్నారు, ఎన్నిసార్లు ఎవరికి కనబడకుండా ఏడుస్తున్నారు. ఏం చేద్దాం, ఏం చేద్దాం? కచ్చివి తీసుకొని తుడుచుకొని అలా ఉందామా? కాదు కదా. ఏంది నేను మూలం ఏంది? ఈ ప్రయాస ఎక్కడి నుంచి వచ్చింది? దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? నా జీవితంలోకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూలం ఏంటి? దాన్ని అర్థం చేసుకోవాలిగా, దాన్ని అర్థం చేసుకోవాలిగా. ప్రసంగ గ్రంథం మధురాధ్యాయ 3వ వచనం మాట్లాడుతున్నాడు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏమి? చాలా కష్టపడుతున్నారు, మరి సక్సెస్ అయ్యారా? సెటిల్ అయిపోయారా? పరిష్కారం దొరికేసిందా అంటే లేదు. పెద్ద పెద్ద బిలీనియర్స్, పెద్ద పెద్ద బిలీనియర్స్ జీవితంలో చివరి దశలోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించాను, ఎంత సంపాదించాను, ఆస్తులు బాగా పెరిగాయి, ఆరోగ్యం లేదు, అనుభవించడానికి ఆరోగ్యం లేదు, సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, భద్రత లేదు. ఏంటి నా జీవితానికి పరిష్కారం? డబ్బు చూపించలేకపోయిందని చెప్పి గొల్లుమని ఏడ్చే ఎన్నో చరిత్రలు పేపర్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. అక్కడ వాక్యం అంటుంది 2వ వచనం, మొదటి వచనం 3వ వచనం, ప్రసంగ గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనంలో, సూర్యుని క్రింద అమెరికా మొదలుకొని అన్ని దేశాలు, భారతదేశంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు ఆద్యాంతం 7 ఖండాల్లో 240 పైగా ఉన్న దేశాలు, ఎన్నో భాషలు, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఏ ప్రజను చూసినా ఏముందరా బాబు అంటే ప్రయాస, పాటు, కష్టం. మనం ఎలా అనుకుందాం, ఈరోజు గ్లోబలైజ్ అయిపోయాం కదా, ప్రపంచంలో కమ్యూనికేషన్ బాగా వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే కనబడుతుంది, అందరూ ప్రయాసపడుతున్నారు, అందరూ ప్రయాసపడుతున్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఎందుకు ప్రయాస వచ్చింది? ఆదికాండ 3వ అధ్యాయ సమాధానం చెప్తా ఉంది, తండ్రి మాట వినలేదు, దేవుని మాట వినలేదు, ఆయన చెప్పింది వినలేదు, ఆయన చెప్పినట్టుగా బ్రతకలేదు. కాబట్టి స్త్రీకి ప్రయాస రెట్టించబడింది, గర్భవేదన రెట్టించబడింది, పురుషునికి ప్రయాస వచ్చింది, చెమట కార్చాల్సిందే, నాగలు పట్టాల్సిందే, దుక్కు దున్నాల్సిందే, కొవ్వు కరగాల్సిందే, కండలు కరగాల్సిందే, నడుము వంచాల్సిందే. ప్రయాసంతో జనరల్ గా నేచర్ నీకు సహకరించదు. గచ్చ పొదలు ముండ్ల తొప్పులు, గచ్చ పొదలు ముండ్ల తొప్పులు, ఇదండి మన మూలం, మన మూలం ఇది. మనం నమ్ముకుంటున్న నాథుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నమ్ముకోవడం వల్ల ఏంటి మనకు వచ్చేది ఏంటి, ఆయన నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే మేలేంటి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనకు దొరికింది ఏంటి, చాలా చాలా వాటిని మనం సంపాదించుకుంటాము, చాలా వాటిని మనం పొందుకుంటాము అన్నట్టుగా మనం మాట్లాడతాం, కానీ చాలా వాటిని సంపాదించుకుంటున్నాము పొందుకున్నాము అన్నట్టుగా మనం మాట్లాడతాం కానీ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనం అనుకున్న దాటికంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర చాలా చాలా మేలులు ఉన్నాయి, చాలా ఉపకారాలు ఉన్నాయి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మనకు అర్థం కావాలి. చదువుదాం చదువుతాం వాక్యం ఏమంటుందో, వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత నేరుగా డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారో మనకు అర్థం కావాలి. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి ఎక్కడొచ్చింది, ఆదికాండలో వచ్చింది, 3వ అధ్యాయంలో వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? శత్రువు సాతాను, హంతకుడు, మోసగాడు మనందరి జీవితాల్లోకి పచ్చటి కాపురం నిప్పులు పోసినట్టుగా. దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని పిల్లలు, దేవుని సంతానం, భూలోకానికి ఏలుకలుగా ఉన్న మన జీవితంలోకి, భూలోకానికి ఏలుకలుగా ఉన్న మన జీవితంలోకి వాడు ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా, ఆ మాట సమస్త జనులారా, మళ్ళీ మాట అంటున్నా, ఏ దేశమైనా, ఏ ఉద్యోగమైనా, అందరి జీవితాల్లో దీన్ని బయటికి తీయలేని పరిస్థితి, ప్రయాసపడాల్సిందే, కష్టపడాల్సిందే, రెక్కాడాల్సిందే, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, ప్రభు అన్నారు, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంది ఏవో చిన్న చిన్న మేలులు లాభాల కొరకు కాదండి, అవన్నీ బోలుడు యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు, కానీ మూలానికి మందు ఆయనే, అది అర్థం కావాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులార అందరికి పరిష్కారం ఆయనే, యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఏ నామం వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే. వేరొక నాథుడు లేడు, వేరొక రక్షకుడు లేడు, వేరొక విమోచకుడు లేడు, వేరొక పరిష్కారం లేదు. ఆయనొక్కడే. ప్రభునందు పిల్లరా, నిజముగా క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు ఎంత ధన్యులో. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు విన్న సాక్ష్యాలు వింటాం, పొందిన సాక్ష్యాలు వింటాం. మించిన మేలు, మూలానికి మందు, శాశ్వత పరిష్కారం, ఆ ప్రయాసం నుంచి విడుదల, ఆ శాపం నుంచి విడుదల యేసుక్రీస్తు ప్రభునందు మనం పొందుకుంటున్నామన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రభు అంటున్నారు, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. 29వ వచనంలో ఆయన అంటారు, 29వ వచనం, నేను సాత్వికుడును, దేను మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు ప్రభు ప్రయాసపడుతున్న సమస్త జనుల నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నా. అప్పుడు మీకు విశ్రాంతి అన్నాడు. ఇప్పుడు కొన్ని పనులు చెప్పాడు, కొన్ని పనులు చెప్పాడు. ఆ పనులు చేయమన్నాడు. అవి చేస్తే మీకు పరిష్కారం. ఏదేని తోటలో ఎందుకు వేశాడండి ఆ చెట్టు? ఎందుకండి సాతాను అనుమతించాడు? అన్నిటికీ సమాధానం ఏంటంటే అది ఆయన నైజం, అది ఆయన నైజం. ఆయన పరీక్షించే దేవుడు, ఆయన పరీక్షించే దేవుడు, పరీక్ష కోసమే వేశాడు. భూమి మీద ఎందుకు ఉంచాడు? సరాసరి పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఆ పని ఈ పని ఎందుకు చేయమంటున్నాడు? ఏ పని లేకుండా పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా, అది ఆయన నైజం. ఆయన మన విధేయతను పరీక్షిస్తూ ఉన్నాడు, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆదిలో అదే చేశాడు, నేడు అదే చేశాడు. చాలా మంది దేవుణ్ణి ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే ఆయన ఏమి చేయాల్సిన పనులా, ఏ కాడి మోయాల్సిన పనులా, ఏ బాధ్యత తీసుకోవాల్సిన పనులా. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, సువార్త విన్నాం, బాప్తీసం తీసుకున్నాం, ఇప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం, రేపు చచ్చిపోతే పరలోకంలో ఉంటాం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? బైబిల్ అలా చెప్పట్లా. ఈ క్యాలెండర్లో కత్తిరించి రాసే వాక్యాలు మీకు అలా కనిపించిందేమో, కానీ నేరుగా బైబిల్లో చదివితే అలా లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే 29వ వచనం, మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి జనరల్గా దీన్ని ఏమంటారంటే ఎద్దుకు కాడి, కాడి ఇస్తామంటే అర్థం ఏంటి? పని ఉంది. ఎద్దు మెడ మీద కాడి పెడితే ఎద్దుకు ఏం పని చేయాలి? దున్నాలి, దున్నాలి. కాడి దింపామనుకోండి అప్పుడు రిలాక్స్ అవుతుంది. ఆల్రెడీ నీ పరిష్కారాన్ని వెతుక్కుంటూ చదువు, ఉద్యోగము, వ్యాపారము, డబ్బు, రకరకాల 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 వాటిలో మునిగిపోయావు. అవి ఏవి నీకు పరిష్కారం చూపించవు. పై పై అయిన్మెంట్ రాసుకోవడం మాత్రమే అలాగే ఉంటుంది. ఇదిగో నేను నీ మీద ప్రేమతో, నీ మీద ప్రేమతో నీకు ఒక పరిష్కారం చూపిస్తున్నా. నీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకో. కాడి ఎత్తుకో, నా వద్ద నేర్చుకో. కాడి ఎత్తుకో, నా వద్ద నేర్చుకో. నేర్చుకొని ఆయన చెప్పింది చేయడం. 30వ వచనం, ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ప్రభునందు ప్రియులారా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువే పాపానికి పరిహారి, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఒక్కడే విమోచకుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన పేరే రక్షకుడు. అధికారం 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు వాక్యాలు, స్త్రీ మీదకి వచ్చిన శాపం, పురుషులకు వచ్చిన శాపాన్ని చదువుకుంటూ వచ్చాము. దాని ముందటి వాక్యంలో ఒక వాగ్దానం ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక వాగ్దానం ఉంది. చాలా శ్రేష్టమైన మాట, మనకి అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. చాలా శ్రేష్టమైన మాట అది. మరియు నీకును స్త్రీకి, నీ సంతానమునకును ఆమె సంతానపు వైరము కలగజేతును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు. అది అన్నక్కడ ఫుట్నోట్లో సర్ప సంతానం సాతాను వాడి దూతలు, వాడి అనుచరులు, స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభును నమ్మిన విశ్వాసులు మనం. విశ్వాస జీవితం ఎలాంటిదంటే ఏదేని తోటలోకి వచ్చి వాడు మోసం చేయడమే కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా మోసం చేస్తున్నాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా మోసం చేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, లోకంలో ఉన్నదంతా దేవుడు వాళ్ళు పుట్టింది కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, శరీరానికి ఏమి నచ్చితే అది కావాలి, కంటికి ఏది నచ్చితే అది కావాలి, లోకంలో పేరు సంపాదించాలి, పైకి రావాలి, పైకి రావాలి, ఎదగాలి, డెవలప్ అవ్వాలి. అవి దేవుని వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము ధనాశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎన్ని రకాలుగా వాడు మోసం చేస్తూ ఉన్నాడు. బైబిల్ చదవకపోతే, యేసుక్రీస్తు ప్రభు బోధలు నిలవకపోతే మూలానికి మందు పడదు, జీవితానికి పరిష్కారం ఉండదు, రక్షణ లేకపోతే రక్షణలో కొనసాగకపోతే ప్రిలారా నిజముగా నిజముగా మన ప్రయాస బూడిదలో పోసిన పన్నీరే, అది శాశ్వత పరిష్కారం ఇవ్వలేదు అని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి పరిష్కారాన్ని అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువే పాపాలకు పరిహారం, విమోచకుడు, రక్షకుడు. ఆయనే నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ఆయన వద్ద నేర్చుకోమంటున్నాడు. ఆయన కాడి మేయమంటున్నాడు. ఈ అనుదిన భక్తి వల్ల మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నాం. పరిచర్య చేయడం సులువుగా, ఖర్చు లేకుండా. లక్షలతో బిల్డింగ్లు కట్టాలి. ఈరోజు సంఘం అంటే లక్షలతో బిల్డింగ్లు కట్టాలి. లక్షలతో బిల్డింగ్లు కట్టి ఇంత లక్షలు పెట్టి కట్టిన దాంట్లోకి పట్టుమని ఒక 20 మంది 30 మంది రావడం ఎంతో కష్టం. రూపాయి ఖర్చు లేకుండా, ఈవెన్ సాధారణమైన ప్రజలు కాదు, ప్రొఫెషనల్స్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పట్టుకోవడానికి. ఆదివారం మాత్రమే కాదు, అనుదినము 24 గంటల లైన్ ఓపెన్ అయ్యే ఉంటుంది. నీ ఇష్టం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మీరు అనుకుంటే ఖర్చు లేకుండా నేర్చుకోవడానికి మిగతా సంఘాల్లో సంవత్సరానికి 52 వర్తమానాలు వింటే గొప్ప. ఎస్ఎఫ్జే సంఘంలో సంవత్సరానికి ఒక పూట జాయిన్ అయితే 365 వర్తమానాలు, 3 కోట్ల జాయిన్ అయితే 1000 వర్తమానాలు. వాక్యంలో లోతులు, మూలాలు, సత్యాలు, పరిష్కారం నేర్చుకుంటున్నాం, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాం, రాకడొకరు సిద్ధపడుతున్నాం, పోగొట్టుకున్న మహిమను తిరిగి సంపాదించుకోవడానికి ప్రాకులాడుతూ ఉన్నాం. దాని కొరకే ఈ అనుదిన సహవాసం. కాబట్టి రోగానికి మందు మెడికల్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు, నేను ప్రయాసకు మందు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు శాపానికి విరుగుడు ఆయన, పాపానికి పరిహారి ఆయన, పోగొట్టుకున్న బంధాన్ని తిరిగి పెనవేసేవాడు ఆయన, విమోచకుడు ఆయన, రక్షకుడు ఆయన. ఈ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తెగిపోయింది బంధం, దేవుడికి దూరం అయిపోయాం, ఏదైనా తోట నుంచి నెట్టివేయబడ్డాం. దేవుడు తన ప్రేమ చొప్పున మనందరి విమోచన కొరకు చేసిన గొప్ప కార్యం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వచనం చదవాలి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం. లోకములు ఎలాగో ప్రవేశించును అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. కిందకు వచ్చేసరికి దానికి పరిష్కారం మాట్లాడుతున్నాడు. 15వచనం, అయితే అపరాధం కలిగినట్లుగా కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడలా మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అని ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. పాపానికి పరిష్కారం ఆయనే. 17, మరణము ఒకని అపరాధం వరముగా వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏడు నీడల కృపాబాహుల్యమును నీతి దానం పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. 18వ వచనం కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలము వచ్చినదే మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. 19, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేక నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి పిల్లరా అర్థం చేసుకుందాం. 6వ అధ్యాయం 23వ వచనం, పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువుగా యేసుక్రీస్తు నందు నిత్య జీవం, మరణం ఆయన కొట్టువేసి అక్షయతను నిత్య జీవాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. శాపాన్ని సిలువు మీద ఆయన వెల చెల్లించి శాపగ్రాహిగా ఆయన మార్చబడి మన పాపాన్ని ఆయన తీసుకొని పరిహారం చేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. రక్షించబడ్డ విశ్వాసి, నీతిమంతుడు, పరిశుద్ధుడిగా తీర్చబడ్డ విశ్వాసి, రాజులు, యాజకులు, దేవుని సొత్తు అయిన ప్రజలుగా తీర్చబడ్డ విశ్వాసిని మరలా మోసం చేయడానికి వాడు అనుదినం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభు కార్యము ద్వారా విమోచన ద్వారా పొందుకున్నామో. మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము 9వ వచనము, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్యను ప్రచురం చేయ నిమిత్తం ఏం చేయాలి? ఆయన ప్రచురం చేయాలి. దాని నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. అది మన మన ఆధిక్యత. దేవుని సొత్తు, దేవుని ప్రజ, రాజులం, యాజకులం, అది మన ఆధిక్యత. అక్కడ అయిపోయిందని కాదు, అదే మొదటి పేతృపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, నిభ్రమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. చచ్చేదాకా పాపం వెంటాడుతుంది, చచ్చేదాకా పాపానికి జనకుడు సాతాను వెంటాడుతాడు. శత్రువే లేదు లేడు అన్నట్టుగా, మోసపోము అన్నట్టుగా, గెలిచేశాము అన్నట్టుగా, పరలోకంలో ఉన్నాము అన్నట్టుగా, అంతా అయిపోయింది అన్నట్టుగా, చాలా నిర్లక్ష్యంగా సంఘాలు నామకార్థ స్థితిలోకి వచ్చిన పరిస్థితుల్లో యథార్థంగా నేను చెప్పగలను, ఆదివారం సంఘారాధన నన్ను బలపరచలేకపోయింది. ఆదివారం వెళ్ళినప్పుడు బలపడ్డట్టు అనిపించేది, సోమవారం కొంత బలహీనపడ్డాం, మంగళవారం కొంత బలహీనపడ్డాం, బుధవారం కొంత బలహీనపడ్డాం, తిరిగి ఆదివారం వచ్చేసరికి మరలా పాపం మీద జయం లేకుండా, లోకానుసార మనసు వెళ్ళాలి అన్న మనసు లేకుండా, లోకమే ఇష్టంగా ఏదో మనస్సాక్షిని తృప్తిపరచుకోవడం కొరకు, శాంతి పరచుకోవడం కొరకు నామకార్థంగా వెళ్ళి వాచ్ చూసుకొని ఎప్పుడు టైం అయిపోతే అప్పుడు బిజీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఈరోజు గృహదర్శనాలు సంగారెడ్డిలో చేస్తా ఉన్నాం, ఒక పోలీస్ కానిస్తాను అంటుంది, సార్ నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళినా మందిరానికి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చేది, పరిగెట్టుకుని బయటకు వచ్చేదండి. ఇప్పుడు ఆ ఫోన్లోనే మందిరం వచ్చింది, ఆ ఫోన్లోకి మందిరం వచ్చింది, నేను బలపడతా ఉన్నాను. ఆ శాపం నుంచి విరుగుడు, ఆ ప్రయాస నుంచి విడుదల, నిత్య విశ్రాంతి, పోయిన బంధం తిరిగి తండ్రితో తన వేసుకోవడానికి మనం వాక్యాన్ని ఆయన పాదాల వద్ద కూర్చొని అనుదినం నేర్చుకోవాలి. ఆయన మనకిచ్చిన పని, ఆయన ప్రకటించే పని, ఆయన ప్రేమించే పని, పొరుగువాడిని ప్రేమించే పని, అది కాడి మీద ఎత్తుకొని నమ్మకంగా ఆయన సాక్షులుగా జీవించాలి. అది రక్షించబడ్డ వారు జీవించాల్సిన జీవన విధానం. ముగింపుగా ఒక్క మాట చూపించిన ముగిస్తాను, విశ్రాంతి పొందేవారు ఎట్లా జీవించాలి, ఆ ప్రయాస నుంచి బయటకు రావాలని ఆశ కలిగితే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలని వాక్యం మాట్లాడుతుందో జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోక నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. విశ్రాంతి పొందారు, ప్రయాసలోంచి విశ్రాంతిలోకి వచ్చారు, ప్రయాస ముగిసిపోయింది, విశ్రాంతిలోకి వచ్చారు, వాళ్ళు ధన్యులయ్యారు. ఆ ధన్యులు ప్రయాస మాని విశ్రాంతిలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేశారట? వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువు దగ్గర చెప్పుకునే క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ప్రభు మెచ్చుకునే క్రియలు. ఎందుకొరకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, ఉద్యోగాన్ని, అవకాశాన్ని ఇచ్చాడో, ఆయన సంకల్పం చిత్తం ఏమైందో, ఆ చిత్తం ఆ సంకల్పం ఆయన ఉద్దేశాలు నెరవేర్చే పనులు, ఆ పనులు చేసి దేవుని బిడ్డలుగా, విమోచించబడ్డ ప్రజలుగా, లోకానికి జ్యోతులుగా, లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, సిద్ధపడ్డవారుగా, సిద్ధపడ్డ వధువుగా, సిద్ధపడిన బుద్ధిగల కన్యకలుగా, సాతాన మోసాలు అన్నింటిలోని అన్నిటిని జయించిన వారిగా, అపవాదిని జయించిన వారిగా మృతి పొందాలి. ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోక నుంచి ఒక స్వరము చెప్పగా విన్నాను. అలా మరణించాలి, అలా మరణించాలి. లోకం డబ్బు కోసం ప్రయాసపడుతుంది, లోకం తమ సుఖాల కోసం ప్రయాసపడుతున్నారు, సంఘం దేవుని కోసం ప్రయాసపడాలి, సంఘం ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి, సంఘం లోకం యొక్క రక్షణ కొరకు ప్రయాసపడాలి. అది మనం ప్రయాసపడాల్సిన విధానం. నా కాడి సులువు, నా కాడి తేలిక అన్నాడు ఆయన. ఆయన వద్దకి అందరూ డబ్బులు దాచుకుంటున్నారు, వాటిని తీసుకుని వెళ్ళలేరు, ఆస్తులు దాచుకున్న తీసుకుని వెళ్ళలేరు. ఆయన వద్దకు మనం తీసుకువెళ్ళగలిగినవి సత్క్రియలు, సత్క్రియలు, వారి క్రియలు వారు వెంటపోతున్నాయి. దానికి ఈ సహవాసం మీకు సహాయకరంగా ఉంటుంది. ఇలాంటి జయ జీవితం దేవుడు ఈ నల్గొండ మెడికల్ సహవాసానికి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.